ఈ సృష్టికి సంబంధించినటువంటి విషయాలు చెబుతూ వ్యాసుడు తన కుమారుడైనటువంటి శుకుడికి అనేకమైనటువంటి కర్మలకు సంబంధించినవి కూడా చెబుతూ ఉన్నాడు. వాటిలో నిన్న అనుకున్నాం ఫలసిద్ధి విషయంలో వేరువేరు అభిప్రాయాలు ఉంటాయి అని. అంటే ఫలసిద్ధి అని అంటే మనం చేసినటువంటి కర్మలకి ఫలితం వస్తుంది. ఆ వచ్చేటువంటి ఫలితం దేనివల్ల వస్తున్నది? మనం చేసినటువంటి కృషి వలన, దైవం యొక్క అనుగ్రహం వలన, లేకపోతే ఇంకేదన్నానా, లేకపోతే అన్నీ కలిపా అనేటువంటి విషయంలో వేరువేరు అభిప్రాయాలు ఉన్నవి అని శుకుడికి చెబుతూ ఉన్నాడు వ్యాస మహర్షి అని భీష్ముడు ధర్మరాజుకి చెబుతూ ఉన్నాడు. కర్మసిద్ధికి పురుష ప్రయత్నమే ప్రధానము అని చెబుతారు కొంతమంది. పురుష ప్రయత్నం అంటే మనం తెలివితేటలతో జాగ్రత్తగా ఆలోచించి మనం చేస్తున్నాం కనుక మనం చేసినటువంటి ఆ కర్మకి తగినటువంటి ఫలితం మనకు వస్తున్నది, అంతే తప్ప ఇంకేమీ లేదు. మన పురుష ప్రయత్నం, మన యొక్క ప్రయత్నం, మన యొక్క కష్టం, మన యొక్క శ్రమ, మన తెలివితేటలు, ఇదే ప్రధానం అనేటువంటి వాళ్ళు కొంతమంది. అభ్యాది కాదు, దైవమే కారణం. నువ్వు ఎంతన్నా కృషి అయ్యి దైవం యొక్క సహాయం వల్లనే, దైవం యొక్క అనుగ్రహం వల్లనే నీకు ఫలితం వస్తున్నది అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఇక స్వభావమే కార్యసిద్ధికి కారణమని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఆయా కర్మల యొక్క స్వభావాన్ని బట్టి మనకి ఆ ఫలితం వస్తున్నది అని. ఇక మరికొంతమంది పురుష ప్రయత్నం, దైవం, స్వభావం ఈ మూడింటి కలయికతోనే కార్యసిద్ధి జరుగుతున్నది కానీ వేరువేరుగా ఏదో ఒక దానివల్ల మాత్రం కాదు, మన యొక్క ప్రయత్నము ఉండాలి, భగవంతుడి యొక్క అనుగ్రహము ఉండాలి, ఆ కర్మ యొక్క స్వభావము కూడా ఉండాలి, ఈ మూడింటి వల్లనే మనకు కార్యసిద్ధి జరుగుతుంది అని కొంతమంది అంటూ ఉంటారు. అయితే పురుషార్థమే కారణమని కానీ కాదని కానీ, దైవమే కారణమని కానీ కాదని కానీ, రెండూ కలిసి కారణమని కానీ కాదని కానీ ఎవరు కూడా నిర్ణయించలేరు అని అంటున్నాడు వ్యాసుడు. ఇది ఎవరు కూడా నిర్ణయించగలిగినటువంటిది కాదు. కాకపోతే పరమాత్మ యందుని మనస్సును లగ్నము చేసి, ఎవరైతే పరమాత్మ యందు తమ యొక్క మనస్సును లగ్నం చేసి సమదర్శనులై ఉంటారో, అంతని సమత్వంగా చూస్తూ ఉంటారో, అదిగో అటువంటి వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మమే, పరమాత్మే, దైవమే దీనికి కారణం, కర్మసిద్ధికి దైవమే కారణం అని అంటూ ఉంటారు అని ఇక్కడ తెలియజేసిన తర్వాత ఇక తపస్సు యొక్క ప్రాధాన్యతను గురించి చెబుతూ ఉన్నాడు. జీవుడికి శ్రేయస్సును కలిగించేటువంటిది తపస్సే. ఆ తపస్సుకి మూలం ఏమిటంటే శమదమాదులు. మనసా కోరుకున్నటువంటివన్నీ కూడా ఎవరికైనా సిద్ధిస్తున్నాయంటే ఆ తపస్సు వల్లనే సిద్ధిస్తున్నాయి. తపస్సు వల్లనే మనిషి పరమాత్మ స్వరూపుడై అన్ని ప్రాణుల మీద అధికారాన్ని సంపాదించవచ్చు. తపస్సు వల్లనే ఋషులు రాత్రింబవళ్ళు వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు కూడా తపస్సు వల్లనే ఈ సమస్తమైనటువంటి సృష్టిని చేశాడు, వేదవాణిని కూడా ఉచ్చరిస్తూ ఉంటాడు అని ఇక్కడ తపస్సు యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పి ఇప్పుడు వేదాల యొక్క విశిష్టతను గురించి చెబుతున్నాడు. ఋషుల యొక్క పేర్లు, సృష్టి క్రమాన్ని అనుసరించి పదార్థాల యొక్క పేర్లు, ఋషుల యొక్క పేర్లు, పదార్థాల యొక్క పేర్లు, ప్రాణుల యొక్క రూపాల్లో ఉండేటువంటి భేదాలు, కర్మ ప్రవృత్తి అంటే కర్మకు సంబంధించినటువంటి ప్రవృత్తి, ఇవన్నీ కూడా వద్దులే చెప్పాకండి. వేద విశిష్టత. ఋషుల యొక్క పేర్లు సృష్టి క్రమాన్ని అనుసరించి వివిధమైనటువంటి పదార్థాల పేర్లు, ప్రాణుల యొక్క రూపభేదాలు, ఇవన్నీ కూడా పరమాత్మ ఎలా సృష్టించాడు, వేద శబ్దాలని అనుసరించే సృష్టించాడు, వేదాల్లో ఉన్నటువంటి శబ్దాలను అనుసరించే ఈ ఋషుల యొక్క పేర్లు కానీ పదార్థాల పేర్లు కానీ వచ్చినాయి. అయితే అసలు ఈ పేర్లన్నీ ఎందుకు, ఎవరికి, ఎవరికోసం ఈ పేర్లు, ఎవరు ఏర్పరిచారు అంటే, పేర్లన్నీ ఎందుకు అని అంటే వాళ్ళని గుర్తించడానికి పేర్లు కావాలి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని కనుక గుర్తించాలి అని అంటే ఆ పేరు కనుక చెబితే ఫలానా వ్యక్తి అని గుర్తు వస్తుంది. ఆ పేరు కనుక తెలియకపోతే గుర్తించడానికి వీల్లేదు. అందువల్ల అలా పేర్లన్నీ కూడా అందుకోసం. అయితే ఇవన్నీ కూడా రాత్రి గడిచిపోయిన తర్వాత ప్రభాత వేళలో, అంటే బ్రహ్మదేవుడికి రాత్రి గడిచిపోయిన తర్వాత ప్రభాత వేళలో వ్యవహారం కోసం, అంటే పేరు చెప్పగానే ఫలానా వ్యక్తి అని గుర్తించడం కోసం, లేదా ఫలానా వస్తువు అని గుర్తించడం కోసం, కుర్చీ అనగానే నీ కళ్ళ ముందు కుర్చీ మెదులుద్ది, లేకపోతే ఆ కుర్చీకి ఆ పేరు అనే, ఆ కుర్చీ అనేటువంటి పేరు కనుక దానికి లేకపోతే ఏమని పిలుస్తాం ఎలా, కాబట్టి ఏదో ఒక పేరు పెట్టాలి, ఎవరో ఒకరు పెట్టాలి. అందుకని ఈ పేర్లన్నీ కూడా అలా గుర్తించడం కోసమే బ్రహ్మదేవుడు స్వయంగా ఏర్పాటు చేశాడు. వేదాల పేర్లు, వర్ణాశ్రమాది భేదాలు, తపస్సుల్లో ఉన్నటువంటి భేదాలు, కర్మల్లో ఉన్నటువంటి భేదాలు, వివిధ రకాలైనటువంటి యజ్ఞాలు, ఇవన్నీ కూడా లోకంలో సిద్ధిని కలిగించేటువంటివి, అంటే ఫలసిద్ధిని కలిగించేటువంటివి. ఇక వేదాల్లో ఆత్మసిద్ధి కోసం, అంటే మోక్షం కోసం, మోక్ష ధర్మాలు చెప్తున్నారు, ఆత్మసిద్ధి కోసమని వేదాల్లో 10 ఉపాయాలు చెప్పారు. వేదవాక్యాల్లో, వేదాంత వాక్యాల్లో, వేదవాక్యాలంటే వేదాల్లో చెప్పబడిన వాక్యాలు, వేదాంత వాక్యాలంటే ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి వాక్యాలు. ఆ వాక్యాల్లో పరమాత్మను గురించి వేదద్రష్టులైనటువంటి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి ఆ పరమాత్మని ఎలా అందుకోవాలి అని అంటే దానికి 10 ఉపాయాలు చెప్పారు. ఏమిటా 10 ఉపాయాలు? మొట్టమొదటిది స్వాధ్యాయం అన్నారు. స్వాధ్యాయం అని అంటే మనంతటి మనంగా శాస్త్రాలని చదివి తెలుసు, అర్థం చేసుకొని తెలుసుకోవటం. అది కనుక కుదరకపోతే ఓ సద్గురువు దగ్గర శాస్త్రాన్ని శ్రవణం చేయటం, అంటే ఎలాగోలాగా శాస్త్రాన్ని గురించి తెలుసుకోవాలి. శాస్త్రాన్ని తెలుసుకోకుండా పరమాత్మని అందుకోవటం సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి స్వాధ్యాయం లేదా శ్రవణం, ఇది ఒకటి. రెండు, గృహస్థ జీవితం. ఈ గృహస్థ జీవితాన్ని గురించి మళ్ళీ తర్వాత ఇంకో సందర్భంలో చెప్పడం జరుగుతుంది వివరంగా, ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పేటప్పుడు, ఆశ్రమ ధర్మాల గురించి చెప్పేటప్పుడు అక్కడ చెబుతారు. కాబట్టి గృహస్థ ధర్మం అనేటువంటిది 4 ఆశ్రమాల్లో కూడా గృహస్థాశ్రమం చాలా ఉన్నతోన్నతమైనటువంటిది, అందుకని గృహస్థ జీవితాన్ని. ఇక 3, సంధ్యావందనాదులు. సంధ్యావందనం అంటే ఖచ్చితంగా సంధ్యా సమయంలో వందనమనే కాదు అర్థం, అంటే పరమాత్మని స్మరించేటువంటి ఏదో ఒక రూపంలో పరమాత్మను స్మరించడం, అది పూజా పురస్కారాలతోటి కానీ, స్తోత్ర పాఠాలతో కానీ, ఎలాగైనా సరే పరమాత్మను స్తుతించాలి. అదిగో అది. 4, చాంద్రాయణాది వ్రతాలు. అవి పూర్వకాలంలో ఈ చాంద్రాయణ వ్రతాలు చేస్తూ ఉండేవాళ్ళు. అదిగో ఆ వ్రతాలు. 5, యజ్ఞాలు. అంటే మనం సాధారణంగా చేసేటువంటి ఆహుతుల్ని దేవతలకి సమర్పించి అగ్నిలో దేవతలను తృప్తిపరుస్తూ చేసేటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఈ యజ్ఞాలు. 6, పూర్తకర్మలు. ఇష్టాపూర్తకర్మలని మనం చెప్పుకున్నాం. మనం పూర్తకర్మలు అని అంటే 10 ఉపయోగపడేటట్టుగా ఏదైనా ఒక పని చేయటం అన్నమాట. పూర్వకాలంలో చెట్లు నాటించడం కానీ, బావులు తవ్వించడం కానీ, చెరువులు తవ్వించడం కానీ, గుళ్ళు కట్టించడం కానీ, కళ్యాణ మండపాలు కానీ, ఇలా ఏమిటంటే 10 ఉపయోగపడేటువంటి వాటిని పూర్తకర్మలు అని అంటారు. అదిగో అవి. 7, యోగం. యోగం అని అంటే కర్మ, భక్తి, జ్ఞాన ఏదైనా కావచ్చు, ఈ ఈ కర్మ భక్తి జ్ఞాన ధ్యాన అనేటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ యోగం ద్వారా పరమాత్మని అందుకోవాలి. ఎనిమిదవది దానం. దానం అని అంటే ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేటువంటి దానం కాదు, అది అవతల వాడు ఇబ్బంది పడుతూ ఉంటే జారితో మనం ఇచ్చేటువంటి దానం. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళకి, సద్బ్రాహ్మణులైనటువంటి వాళ్ళకి, వేదశాస్త్రాల్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి, పవిత్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళకి, మనకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి దానాలే దాన్ని దానం అని అంటారు. ఈ దానాల కారణంగా ఉన్నతోన్నతమైనటువంటి స్థితిని చేరుకోవచ్చు కలియుగంలో అని కలియుగానికి దానాన్ని ప్రధానంగా చెప్తూ ఉంటారు. ఇక తొమ్మిదవది గురు శుశ్రూష. అంటే ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువుకి చక్కగా సేవ చేయాలి. ఈ సేవ చేసినందువల్ల ఏమొద్దంటే గురువు యొక్క అనుగ్రహం కలుగుద్ది, గురువు యొక్క అనుగ్రహం కలిగితే పరమాత్మ అనుగ్రహం కలుగుద్ది, పరమాత్మ అనుగ్రహం వల్ల ఆ పరమాత్మను చేరుకోవటం అంటే ఆత్మసిద్ధి, అంటే నేను ఆత్మని అనేటువంటి భావనలో నిలిచిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని గురు శుశ్రూష అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటిది. ఇక పదవది సమాధి. సమాధి అని అంటే ఇది ధ్యానంలో పరాకాష్ఠ దశలో సమాధి స్థితి, అంటే బుద్ధి పూర్తిగా నిలిచిపోయి. సమాధి అని అంటే బుద్ధి సమ, బుద్ధి సమంగా ఉండిపోవటం, అంటే ఎటుపక్కకి మొగ్గకుండా అలా ఉండిపోవటాన్నే సమాధి అని అంటారు. ఈ పదింటి ద్వారా ఆత్మసిద్ధి కలుగుతుంది అని. ఇక మనకి ద్వంద్వాలు ఉన్నాయి, శీతోష్ణాలు, సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలు అంటారు. అంటే రెండు రెండు జంటలు అన్నమాట ఇవి. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి మనకి, ఈ ద్వంద్వాలన్నీ ఎందుకు కలుగుతున్నాయి? ఈ ద్వంద్వాల వల్ల మనం బంధాల్లో పడిపోతూ ఉన్నాం. అందుకనే ఈ ద్వంద్వాల యొక్క విషయం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ ద్వంద్వాలన్నీ కూడా ఎందుకు కలుగుతున్నాయి అని అంటే మన యొక్క కర్మల కారణంగానే కలుగుతున్నాయి. మనం పూర్వంలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగానే సుఖమో దుఃఖమో వస్తుంది, లాభమో నష్టమో వస్తుంది, జయమో అపజయమో కలుగుతుంది, మానమో అవమానమో వస్తుంది. ఇవన్నీ కూడా మన యొక్క కర్మల వల్లనే. అయితే జ్ఞాని అయినటువంటి వాడు, జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు, ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు తన ప్రయత్నం చేత ఈ ద్వంద్వాలను విడిచిపెట్టాలి, అప్పుడే ఆత్మసిద్ధిని పొందుతాడు. ద్వంద్వాలను విడిచిపెట్టకుండా ఆత్మసిద్ధిని పొందడం సాధ్యం కాదు. ఆత్మసిద్ధి అని అంటే నేను ఆత్మను అనేటువంటి స్థితిలో నిలిచిపోవటం అన్నమాట. ద్వంద్వాల్లో ఉన్నంతకాలము కూడా, అంటే ఎందుకు ద్వంద్వాలని వదిలిపెడితేనే ఆత్మసిద్ధి కలుగుద్దండి, ద్వంద్వాలని వదలకపోతే ఎందుకు ఆత్మసిద్ధి కలగదు అనేటువంటి ఆలోచన కూడా రావచ్చు. ద్వంద్వాల్లో ఉన్నంతకాలం ఏం చేస్తామంటే, నాకు దుఃఖం ఉంది ఇవాళ, నేను ఇవాళ హాయిగా ఆనందంగా సుఖంగా ఉన్నానండి అని అంటాం. నన్ను ఒకడు అవమానం చేశాడండి అంటాం, నన్ను ఒకటి సన్మానం చేశాడండి అని అంటాం, నాకు ఈ కష్టం వచ్చిందండి అని అంటాం, నాకు ఈ బాధ కలిగిందండి అని అంటాం, అలా నాకు లాభం వచ్చిందండి అంటాం, నాకు నష్టం వచ్చిందని అంటాం. ఈ లాభ నష్టాలు కానీ, సుఖదుఖాలు కానీ, శీతోష్ణాలు కానీ, జయాపజయాలు కానీ, మానావమానాలు కానీ, ఇవన్నీ కూడా నాకు నాకు అంటే ఎవరికి? ఎవరికంటే జీవుడికి. జీవుడంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నటువంటి ఆ ఆత్మస్వరూపమే జీవుడిగా ఇక్కడ ఉంటున్నాడు. కాబట్టి ఈ జీవుడికి ఈ కష్టాలన్నీ కలుగుతున్నాయని అంటే, ఈ కష్టాలు కలుగుతున్నాయని చెబుతున్నాడంటే నువ్వు జీవభావంలో ఉన్నట్టే. కాబట్టి ఎప్పుడైతే ఆ ద్వంద్వాలు నీకు లేకుండా పోయినాయో, ఎప్పుడు పోతాయి ద్వంద్వాలు లేకుండా? నువ్వు ఆత్మగా ఉంటే ద్వంద్వాలు ఉండవు. ఎందుకని? ఆత్మకు సుఖం దుఃఖం ఉంటుందా? లాభం నష్టం ఉంటుందా? జయం అపజయం ఉంటుందా? మానవ అవమానం ఉంటుందా? ఇవేమి ఉండవు ఆత్మకి. అందువల్ల ఈ ద్వంద్వాల్లో చిక్కినటువంటి వాడు బంధాల్లో పడిపోతున్నాడు, ఆత్మకి దూరం అయిపోతున్నాడు. ఈ ద్వంద్వాలు ఎవరైతే విడిచిపెడుతున్నారో, ప్రయత్నం చేత విడిచిపెడుతున్నాడో, అటువంటి వాడే ఆత్మసిద్ధిని పొందడానికి అర్హత కలిగినటువంటి వాడు అవుతాడు. కనుక ద్వంద్వాలు వెలిగితే బంధాలు వెలిగినట్టే. తాను తానుగా ఉండవచ్చు, తాను తానుగా, తాను తాను, తా 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 తా. ఓసారంట రమణ మహర్షి దగ్గరికి ఒక ఆమె పిల్లవాడిని తీసుకొని వచ్చింది. వాడు అంటున్నా అంటే తాత తాత అంటున్నాడు రమణ మహర్షి. ఆమె అంటుంది అట్లా అనకూడదు నాయన, తప్పు అని అంటుంది. ఆయన అన్నాడు ఏం తప్పే ఉంది, తాత తాత అని అంటే అర్థం ఉంది, తా తా తాను తానే, తాను తానే అని తెలుసుకోవటమే కదా కావాల్సింది, అందులో తప్పేమి లేదు అని అన్నాడు. కాబట్టి అలాగా తాను తానుగా ఉండటం అనేటువంటిదే ప్రధానమైనటువంటిది. ఇక బ్రహ్మకి రెండు రూపాలు ఉన్నాయి, ఒకటి శబ్ద బ్రహ్మ, రెండవది పరబ్రహ్మ. శబ్ద బ్రహ్మ పరబ్రహ్మ. శబ్ద బ్రహ్మ అంటే వేదాలు, పరబ్రహ్మ అంటే పరమాత్మ. శబ్ద బ్రహ్మలో ఎవరైతే నిష్ణాతులు అవుతాడో అటువంటి వాడే పరబ్రహ్మను చేరుకోగలుగుతాడు. శబ్ద బ్రహ్మలో నిష్ణాతుడైనటువంటి వాడు పరబ్రహ్మను చేరుకోగలుగుతాడు, పరమాత్మను చేరుకోగలుగుతాడు. చతుర్వర్ణాల వారికి కూడా కొన్ని విధులు నిర్ణయించబడ్డాయి. క్షత్రియులకేమో హింసా ప్రధానమైనటువంటి యుద్ధమే వాళ్ళకి యజ్ఞం, యుద్ధమే వాళ్ళకి యజ్ఞం. వైశ్యులకి హవిర్దానమే అంటే హవిస్సుల్ని అర్పించటమే యజ్ఞం. అంటే వైశ్యుడైనటువంటి వాడు యజ్ఞం చేయటం, యజ్ఞం ద్వారా హోమం ద్వారా హవిస్సులు దేవతలకు అర్పించటం, అదే అతనికి యజ్ఞం. శూద్రులకి పరిచర్య యజ్ఞం. పరిచర్య అని అంటే అందరికీ కావాల్సినటువంటి వస్తువుల్ని సమకూర్చటం, దీన్నే సేవ అంటారు. కాబట్టి ఇది శూద్రులైనటువంటి వాళ్ళకి. బ్రాహ్మణులకి తపస్సే యజ్ఞం. ఈ ప్రకారంగా నాలుగు వర్ణాల వారికి కూడా ప్రధానమైనటువంటివి చెప్పబడ్డాయి. మరి ద్వాపర యుగంలో క్రమంగా క్షీణిస్తున్నటువంటి ఈ యజ్ఞం, ఈ నాలుగు రకాలు, ఈ నాలుగు యజ్ఞాలే, ఈ నాలుగు రకాలైనటువంటి యజ్ఞాలు ద్వాపర యుగంలో క్షీణించి కలియుగంలో కనపడకుండా పోతున్నాయి, అదృశ్యమైపోతాం. కృతయుగంలో మనుష్యులు ధర్మతత్పరులై ఉంటారు, వేదాలని సకామ యాగాలని తపస్సు కంటే వేరుగా భావించి వాళ్ళు తపస్సునే ప్రధానంగా చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి వేదాలు కూడా అంత అవసరం లేదు, తపస్సే ప్రధానం అనుకున్నారు. ఇక త్రేతాయుగం వచ్చినప్పటికల్లా వేదాలు యజ్ఞాలు వర్ణాశ్రమ ధర్మాలు వీటిని చక్కగా ఆచరించి అనుసరించేవాడు. ఇక ద్వాపర యుగం వచ్చినప్పటికల్లా ఆయుక్షణత అంటే ఆయుష్ అనేటువంటి తగ్గిపోతూ ఉంది ద్వాపర యుగంలో. దాని కారణంగా ప్రజలు ఆ యజ్ఞాలకి వాటికి దూరం అయిపోతూ ఉన్నారు. కలియుగం వచ్చినప్పటికల్లా సకలమైనటువంటి వేదాలు కనిపించకుండా ఉన్నట్టుంటాయి. ఎందుకనంటే వేదాలని అధ్యయనం చేయాలంటే సమస్తమైనటువంటి వేదాలు కలియుగంలో లేకుండా పోతాయి అని అప్పుడే చెప్తూ ఉన్నాడు వ్యాసుడు. మరి మనకి ఇప్పుడు తెలిసింది వేదాలు కనపడకుండా పోవడం. అప్పుడు అధర్మ పీడ వల్ల వేదాలు యజ్ఞాలు అదృశ్యమైపోతాయి, అంటే అధర్మం పెరిగిపోవటం వల్ల. కృత యుగంలో ధర్మం నాలుగు పాదాలు ఉంటుంది, ఇతర యుగాల్లో ఈ ధర్మం కాస్త కుంచుకుపోతూ ఉంటుంది. అయితే మిగిలినటువంటి యుగాల్లో జితేంద్రియులైనటువంటి వాళ్ళు, తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు, వేద విజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, ఇటువంటి మూడు రకాలైనటువంటి వాళ్ళు బ్రాహ్మణుల్లోనే ఉంటారు, అంటే బ్రాహ్మణులే అవతారు అని చెప్తున్నారు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే కులం కాదు, ఇది వర్ణం. కులం అనేటువంటిది పుట్టుకతో వస్తుంది, వర్ణం అనేటువంటిది ప్రయత్నించి సాధించుకునేది. అందువల్ల బ్రాహ్మణత్వం అనేటువంటిది అలా సాధించుకోవాల్సినటువంటిది అన్నమాట. ఇక కృతయుగం తప్ప మిగిలినటువంటి యుగాల్లో ధర్మాలన్నీ కూడా వృద్ధి పొందుతూ నశిస్తూ ఉంటాయి. ఒక కృతయుగంలో మాత్రం ఎప్పుడు ధర్మం అలాగనే ఉంటుంది. కానీ త్రేతాయుగం కానీ ద్వాపరయుగం కానీ కలియుగం కానీ కొంతకాలం ధర్మం బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది, కొంతకాలానికి ఆ ధర్మం నశించిపోతుంటుంది, మళ్ళీ వృద్ధి చెందుద్ది, మళ్ళీ నశించిపోతుంటుంది, మళ్ళీ వృద్ధి చెందుతుంటుంది, మళ్ళీ నశించిపోతుంటుంది. అంటే ఇట్లా మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట యుగాల్లో. కొంతకాలానికి కాలానుగుణంగా ఈ మార్పులన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో కూడా వాళ్ళ లక్షణాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయట ఈ యుగాల్లో. ఇక కృతయుగాది కాలభేదాలన్నింటినీ కూడా బ్రహ్మే చేశాడు. కాలం అనేటువంటిది అనాది అనంతం. ప్రాణులన్నీ కూడా స్వభావం చేతనే ద్వంద్వాలతో పెనవేసుకుని పోయి అనేకమైనటువంటి కష్టాలని కొని తెచ్చుకుంటూ ఉన్నాయి. ఇంతవరకు చెప్పిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి విషయం, చాలా గొప్ప విషయం, వేదాల్లో ఉపనిషత్తుల్లో బాగా స్పష్టంగా చెప్పకుండా ఉన్నటువంటి విషయం. సృష్టిక్రమాన్ని అక్కడక్కడా చెప్పారు కానీ సంహార క్రమాన్ని అలా చెప్పాల, ఊరికే పొడి పొడి మాటలతో చెప్పారు. దాన్ని ఇక్కడ వ్యాసుడు చెప్తూ ఉన్నాడు. సంహార క్రమం అంటే ప్రళయం, ప్రళయం అంటే బ్రహ్మ ప్రళయం, మహాప్రళయం. ఈ రెండింటికి తేడా ఏమిటనంటే బ్రహ్మ ప్రళయం అంటేనేమో బ్రహ్మ యొక్క ఒక రోజు, రాత్రి పగలు అనేవి ఉన్నాయి కదా, పగలంటేనేమో కల్పం సృష్టి ఉంటుంది, రాత్రి అంటేనేమో ప్రళయం, ఈ సృష్టి మొత్తం కూడా నశించిపోద్ది. మరి పగలు కావటంతో బ్రహ్మదేవుడికి పగలు ఎప్పుడైతే అవుతుందో అంటే సూర్యోదయం కావటంతో ఆయనకి సృష్టి చేయటం ప్రారంభం చేస్తాడు. ఆ సృష్టి ఎట్లా చేస్తున్నాడు అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం, ముందుగానేమో మహత్తత్వం, మహత్తత్వంలో నుంచి మనస్సు, మనస్సు నుంచి పంచభూతాలు, ఆ ప్రకారంగా సృష్టి తయారైందని చెప్పుకున్నాం. మరైతే ఆయనకి రాత్రి కాబోతుంది అనుకోండి, పగలు పూర్తయిపోయింది రాత్రి కాబోతుంది, ఆ రాత్రి కాబోయేటప్పుడు మరి ఈ సృష్టి అంతా కూడా ఆయనలోకి పోతుంది అన్నారు. ఆయనలోకి ఎట్లా పోద్ది, మరి ఆయనలోకి పోతేనే మళ్ళీ తెల్లవారుగానే ఆయనలో నుంచి బయటకు వస్తుంది. కాబట్టి ఆయనలోకి పోవటాన్ని బ్రహ్మప్రళయం అని అన్నారు, బ్రహ్మ కూడా పోవటాన్ని మహాప్రళయం అని అన్నారు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మప్రళయాన్ని గురించి ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కారణం ఏమిటనంటే ఇది ఎక్కడా చెప్పబడినటువంటి విషయం, ఒక మహాభారతంలో మాత్రమే చెప్పబడింది. అందుకనే మహాభారతంలో ఉన్నటువంటి ప్రతిజ్ఞ, యది హాస్తి తత్ అన్యత్ర యన్నే హాస్తి నతత్వ చిత్ అని. ఇందులో ఏదైతే ఉందో ఎందులోనైనా ఉన్నాయి, ఇందులో లేనివి ఇంకెందులోనూ లేవు. కాబట్టి ఇందులో అద్భుతమైనటువంటి వివరణ ఉంది ఈ బ్రహ్మ ప్రళయానికి. అదేమిటంటే బ్రహ్మకి పగలు గడిచి రాత్రి ప్రారంభం కావటంతో ఈ విశ్వాన్ని లయం చేస్తూ ఈ స్థూల జగత్తు కాస్త సూక్ష్మ జగత్తుగా మారిపోతుంది, తల్లో లయమైపోతాం. స్థూల జగత్ అంటే కంటికి కనపడేది, సూక్ష్మ జగత్ అంటే కంటికి కనపడకుండా ఉండేది. స్థూల జగత్ అంటే కంటికి కనిపించే చెట్టు, సూక్ష్మ జగత్ అంటే ఆ చెట్టుకి కారణమైనటువంటి విత్తనం. విత్తనం మనకు కనపడదు కానీ చెట్టు అంతా విత్తనంలోనే ఉంటుంది. కాబట్టి ఆ విత్తనం సూక్ష్మ రూపం. అట్లానే ఈ జగత్ అనేటువంటి వృక్షం ఎక్కడి నుంచి వచ్చింది, అదిగో ఆ విత్తనం నుంచే వచ్చింది, ఆ సూక్ష్మమైనటువంటి విత్తనం నుంచే వచ్చింది. అందుకనే ఇక్కడ చెప్తున్నారు ఈ స్థూల జగత్తు ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా నశించి సూక్ష్మ జగత్తు మాత్రం ఉంటుంది, ఆ సూక్ష్మ జగత్తు బ్రహ్మలో లయమైపోతుంది. మరి ఆ లయమయ్యేటువంటి విధానం ఏమిటో ఇప్పుడు చెప్తున్నారు. ప్రళయకాలంలో పైనుంచి సూర్యుడు, క్రింద నుంచి ఏడు అగ్నులు, ఏడు అగ్నిజ్వాలలు ఈ విశ్వం మొత్తాన్ని దహించి వేస్తాయి. ఈ విషయం ఎక్కడా చెప్పాల. పైనుంచి సూర్యుడు, క్రింద నుంచి ఏడు అగ్నిజ్వాలలు ఈ విశ్వం మొత్తాన్ని దహించేస్తాయి. అప్పుడే విశ్వం అంతా కూడా అగ్నిజ్వాలలతో నిండి మండుతూ కనిపిస్తుంది. అలా అలా మండిపోతా ఉన్నప్పుడు, విశ్వం అంతా మండిపోతా ఉన్నప్పుడు ఏం జరుగుద్ది, భూమి మీద ఉన్నటువంటి చరాచరాలన్నీ అంటే కదిలేవి కదలనివి, ప్రాణంతో ఉన్నవి ప్రాణం లేనివి అన్నీ కూడా మాడి మసైపోతాయి, దహించబడతాయి. ఇవన్నీ దహించబడి భూమిగా మారిపోతుంది, ఈ మొత్తం దహించబడి భూమిగా మారిపోతుంది. స్థావర జంగమాలన్నీ కూడా లయమైపోయిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఏదైతే ఉందో ఈ కనిపించే ప్రపంచం అంతా, ఈ జగత్తంతా అది మొత్తం అదృశ్యమైపోయిన తర్వాత ఈ భూమి ఎలా ఉంటుంది అని అంటే మొత్తం భూమి అంతా తగలబడిపోయిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి చరాచరాలు తగలబడిపోయిన తర్వాత ఈ భూమి ఎలా ఉంటుందంటే తాబేటి వీపులాగా ఉంటుంది. తాబేలు యొక్క వీపు ఎట్లా ఉంటుందో అదిగో ఆ ప్రకారంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భూమి మాత్రం ఉంది. ఈ తర్వాత ఏమవుతుందంటే ఈ భూమిలో ఉన్నటువంటి గంధ లక్షణాన్ని, భూమికి ఆ లక్షణం ఉంది కదా గంధం అంటే వాసన, ఆ భూమిలో ఉన్నటువంటి గంధ లక్షణాన్ని జలం స్వీకరిస్తుంది. దానితో ఈ గంధం లేనటువంటి భూమి తనకి కారణమైనటువంటి జలంలో కలిసిపోతుంది. ఎప్పుడైతే ఆ గంధ లక్షణం పోయిందో అప్పుడు ఆ లక్షణం పోవడంతో ఆ భూమి కాస్త జలంలో కలిసిపోతుంది. మరి జలంలో కలిసిపోయిన తర్వాత నీళ్లు మాత్రమే అంటే జలం మాత్రమే ఉంటుంది, ఇక్కడ జలం తప్ప ఇంకేముండదు. అయితే ఆ జలం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందట, గంభీరమైనటువంటి ధ్వని రేగుతుంది, అలలు ఎగసిపడుతూ ఉంటాయి, నీళ్లు కల్లోల పరుస్తూ ఉంటాయి. ఇప్పుడు సమస్తమైనటువంటి సృష్టి భూమిగా మారింది, భూమి కాస్త జలంగా వచ్చేసింది. ఇప్పుడేమవుద్ది, జల లక్షణాన్ని అగ్ని స్వీకరిస్తుంది. జలం యొక్క లక్షణం ఏమిటి, రసం. ఈ రసాన్ని అగ్ని స్వీకరిస్తుంది. ఇప్పుడు రసహీనమైనటువంటి జలం ఏదైతే ఉందో అది అగ్నిలో లీనమైపోతుంది, తేజస్సులో లీనమైపోతుంది. అగ్నిజ్వాలలు, ఇప్పుడు అగ్నిజ్వాలలు ఉన్నాయి కదా, ఇప్పుడు నీరు లేదు, అగ్నిజ్వాలలు సూర్యుడు చుట్టుముట్టి తమలో లీనం చేసుకున్నప్పుడు ఆకాశం అంతా జ్వాలలతో నిండిపోతూ ఉంటుంది, అంత అగ్నిజ్వాలలు ఎక్కడ చూసినా. మరి ఇప్పుడు ఈ అగ్ని యొక్క గుణం ఏమిటంటే రూపం, ఆ రూపాన్ని వాయువు స్వీకరిస్తుంది. ఎప్పుడైతే ఈ రూపాన్ని వాయువు స్వీకరించిందో అప్పుడు అగ్ని శాంతిస్తుంది, వాయువులో లీనమైపోతుంది. వాయువు ప్రచండమై ఆకాశాన్ని క్షోభింపజేస్తుంది. వాయువు యొక్క ప్రకాశం, వాయువు యొక్క ప్రవాహం ఏమిటో మనకు తెలుసు, తుఫానులప్పుడు తెలుస్తుంది. కాబట్టి వాయువు భీభత్సంగా ప్రచండంగా వీస్తుంది, అలా వీసి ఆకాశాన్ని క్షోభింపజేస్తుంది. ఆ తర్వాత వాయువు తన యొక్క వేగం వల్ల పుట్టినటువంటి ధ్వనితోటి పైకి కిందికి అటు ఇటు పది దిక్కులు, పది దిక్కులంటే నాలుగు దిక్కులు, నాలుగు మూలలు పైకి కిందికి మొత్తం పది, అన్ని వైపులా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. అప్పుడు వాయుగుణమైనటువంటి స్పర్శ, వాయువుకి గుణం స్పర్శ, కాబట్టి ఆ స్పర్శ ఆకాశంలో కలిసిపోతుంది. ఎప్పుడైతే వాయువు యొక్క గుణం కోల్పోయిందో ఈ వాయువు కాస్త ఆకాశంలో లయమైపోతుంది. ఇప్పుడు ఆకాశం ధ్వనిస్తూ ఒంటరిగా మిగులుతుంది. ధ్వనిస్తూ అని ఎందుకన్నా అంటే ఆకాశానికి గుణం ఏమిటి, శబ్ద గుణం, అందుకని అది ధ్వనిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆకాశంలో స్పర్శ రూప రస గంధ అనేటువంటివి అసలు ఉండవు, ఒట్టి శబ్దం మాత్రమే ఉంటుంది. ఈ శబ్దం సమస్తమైనటువంటి లోకాలని ధ్వనింపజేస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి భూమి జలంలో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో లీనమైపోయిన తర్వాత కేవలం ఆకాశం మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఆకాశంలో శబ్దగుణం మాత్రం ఉంటుంది, స్పర్శ రూప రస గంధ అనేటువంటి గుణాలు మాత్రం ఉండవు. అప్పుడు సర్వలోకాలని కూడా ధ్వనింపజేస్తూ ఉంటుంది ఈ ఆకాశం, ఎందుకంటే దానికి ఉన్నటువంటి గుణం శబ్దం కాబట్టి ఈ ఆకాశం ఆ సర్వలోకాలని కూడా ధ్వనింపజేస్తూ ఉంటుంది. అప్పుడు ఒంటరిగా ఆకాశం మాత్రం మిగులుద్ది. సరే, ఆ తర్వాత ఏమవుద్ది, దృశ్య ప్రపంచాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు తనలో నుంచి పుట్టినటువంటి ఆకాశాన్ని, ఆకాశం యొక్క గుణం శబ్దం ఉంది కదా, ఆకాశం యొక్క గుణం శబ్దం కదా, ఆ శబ్దాన్ని ఈ మనస్సు మింగేస్తుంది. అంటే మనస్సు నుంచే ఆకాశం పుట్టింది కాబట్టి ఆకాశం యొక్క గుణాన్ని, గుణమైనటువంటి శబ్దాన్ని ఆ మనస్సు మింగేస్తుంది. ఎప్పుడైతే మనస్సు మింగేసిందో ఇప్పుడు ఆకాశం మనస్సులో లయమైపోయి కేవలం మనస్సు మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తమైనటువంటి మనస్సు అవ్యక్తమైనటువంటి మహత్తత్వంలో లీనమైపోద్ది. మహత్తత్వం అని అంటే ఇప్పుడు చెప్పుకున్న బ్రహ్మదేవుడి యొక్క మనస్సు అని అర్థం చేసుకోవాలి, సృష్టికర్త యొక్క మనస్సు. కాబట్టి ఈ మనస్సు ఆ మహత్తత్వంలో లీనమైపోద్ది. మనం సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనుకున్నాం, మహత్తత్వం నుంచి. అందువల్ల ఇప్పుడు మహత్తత్వంలో లీనమైపోయింది. మహత్తత్వం అంటే బ్రహ్మదేవుడి యొక్క మనస్సు కాబట్టి బ్రహ్మ మాత్రం మిగులుతాడు, అన్నీ పోతాయి. ఆ బ్రహ్మ అప్పుడు రాత్రి అవుతుంది కనుక ఆయన నిద్రపోతాడు. మళ్ళీ తెల్లవారటంతో మళ్ళీ తలలో ఉన్నటువంటి మహత్తత్వాన్ని బయటికి పంపిస్తాడు. మహత్తత్వం నుంచి మనస్సు, మనస్సు నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి నీరు, ఈ రకంగా పంచభూతాలు వచ్చి వివిధమైనటువంటి శరీరాలు తయారవుతుంటుంది. మళ్ళీ జగత్తంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇది బ్రహ్మ ప్రళయం అనేటువంటి, అంటే బ్రహ్మ యొక్క ప్రతిరోజు జరిగేటువంటి బ్రహ్మ ప్రళయం. బ్రహ్మకి ప్రతిరోజు, బ్రహ్మ యొక్క రోజులో పగలు రాత్రి ఉంటుంది కాబట్టి ఆ రాత్రి ప్రారంభం కావడంతో జరిగేటువంటి ఈ ప్రళయమే బ్రహ్మ ప్రళయం. ఇక మహాప్రళయం ఉంది, మరి ఇదేమిటి? దీని గురించి కూడా సూక్ష్మంగా చెప్పారు. మరి దీంట్లో కొన్ని పదాలు మనకి కొత్తగా వస్తాయి, మరి అది ఏమిటో తెలుసుకుందాం. ఇక్కడ మహాప్రళయం, ఇంతకు ముందులాగానే ఈ పంచభూతాలు ఒకదానిలోటి కలుస్తూ 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 వచ్చి ఆకాశం అనేటువంటిది మిగులుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఆకాశం కాస్త మనస్సులో లీనమైపోయింది అని చెప్పుకున్నాం. అంతవరకు మనకి ఇక్కడ మళ్ళీ అవసరం. అందువల్ల ఇప్పుడు మనస్సు మిగిలింది. ఇప్పుడు ఈ మనస్సుని చంద్రుడు కబలిస్తాడు. మనస్సుకి అధిదేవత చంద్రుడు కాబట్టి మనస్సుని చంద్రుడు కబలిస్తాడు. మనస్సు ఎప్పుడైతే శాంతించిందో చంద్రుడు మిగులుతాడు. తర్వాత చాలా కాలానికి చంద్రుణ్ణి అవ్యక్తం వశం చేసుకుంటుంది, చంద్రుణ్ణి అవ్యక్తం వశం చేసుకుంటుంది. అంటే చంద్రుడు కాస్త అవ్యక్తంలో కలిసిపోతాడు, అప్పుడు అవ్యక్తం మిగులుద్ది. అవ్యక్తాన్నేమో చిత్తం మింగేస్తుంది. ఇక్కడ చిత్తం అని అంటే బుద్ధి అని కూడా అర్థం. అందువల్ల ఈ బుద్ధి పరమ ఉత్తమమైనటువంటి జ్ఞానం, దీన్నే విజ్ఞానం అని కూడా అంటారు. అంటే అవ్యక్తం కాస్త బుద్ధిలో, జ్ఞానంలో, చిత్తంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ చిత్తాన్ని అంటే ఈ జ్ఞానాన్ని, ఈ చిత్తాన్ని కాలం మింగేస్తుంది. మరి కాలాన్ని బలం మింగేస్తుంది, బలాన్ని మహాకాలం మింగేస్తుంది, మహాకాలాన్ని పరబ్రహ్మ తనలో లీనం చేసుకుంటుంది. ఈ మహాకాలాన్ని పరబ్రహ్మ తనలో లీనం చేసుకుంటుంది. ఆ పరబ్రహ్మమే పరమాత్మ, ఆయనే అవ్యక్తుడు, ఆయనే సనాతనుడు, ఆయనే సర్వోత్తముడు. ఇలా సర్వము కూడా పరబ్రహ్మ మాత్రమే మిగిలేటువంటి స్థితి, అంటే బ్రహ్మదేవుడు కూడా లేకుండా కేవలం పరబ్రహ్మ మాత్రమే మిగులుతాడు. మళ్ళీ ఆ పరబ్రహ్మ నుంచి, పరమాత్మ నుంచి మళ్ళీ బ్రహ్మదేవుడు రావటం, సృష్టి జరగటం, ఇదంతా కూడా మళ్ళీ మామూలుగా జరిగిపోతాం. ఇది మహాప్రళయం. ఈ మహాప్రళయం వచ్చినప్పుడు ఇక ఏమీ మిగలదు, కేవలం పరమాత్మ మాత్రమే మిగులుతాడు. ఎందుకనంటే ఆయన అజుడు కాబట్టి, పుట్టుకలేనటువంటి వాడు, అవ్యయుడు, నాశనం లేనటువంటి వాడు, ఆయన ఎప్పుడు ఉండేటువంటి శాశ్వతుడు, సనాతనుడు. అందువల్ల ఆయన మాత్రమే మిగులుతాడు. ఈ ప్రకారంగా బ్రహ్మప్రళయం, మహాప్రళయం అనేటువంటి రెండు విషయాలు కూడా ఇక్కడ వ్యాసుడు తన యొక్క పుత్రుడికి చెప్పడం జరిగింది.